ప్రేమ స్వరూపులారా. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడినడి ఆడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశిజ్జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఆచరణ గురించి వివరిస్తూ భగవద్గీత కాని, బైబిల్ కాని, ఖురాను కాని, గ్రంథ సాహిబ్ కాని, ఇంకా ఏ పవిత్ర గ్రంథాలైనప్పటికీ పారాయణ నిమిత్తమై ఆవిర్భవించలేదు, ఆచరించే నిమిత్తమై అందించినట్టివి. మనము ఆచరణలో పెట్టాలి. శ్లోకాలు చదివి ప్రయోజనమేమిటి? ఎన్ని వాఖ్యానాలు చేసి ప్రయోజనమేమిటి? గంగి గోవు పాలు గంటెడైనను చాలు, కడువడైననునేమి ఖరము పాలు. భగవద్గీతను పారాయణం చేస్తున్నారు, 700 శ్లోకాలు కంఠస్థము చేస్తున్నారు. ఇది భక్తి అనుకుంటారా? కాదు కాదు, ఇది ఆడంబరమైనటువంటి తత్వము. ఈనాడు ఆకార మానవుని కంటే ఆచార మానవుడు అత్యవసరము. స్వామి చెప్పిన ఈ సందేశం ప్రకారం ఆచరణ ప్రధానమైనది, ప్రచారం కాదు. కనుక మనం ఎన్ని గ్రంథాల జ్ఞానాన్ని పొందామన్నది ముఖ్యం కాదు, ఎన్ని తెలివితేటలను పెంచుకున్నామన్నది ముఖ్యం కాదు. తెలుసుకున్న దానిలో ఏ కొంతైనా ఆచరించినప్పుడే దాని యొక్క ఫలితం మనకు లభిస్తుంది. అప్పుడే ఆ భగవంతుని అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశిజ్జరి కార్యక్రమంలో ఆచరణ అనుగ్రహము అన్న అంశంపై శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ ఎంఎస్ ప్రకాశరావు గారు రేడియో సాయి శ్రోతలకు అందించిన ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు, సర్వజగద్రక్షకుడు అయిన మన ప్రియతమ భగవాన్ దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. మనం సాధారణంగా జీవితంలో ఆధ్యాత్మికతని ఒక సాధనగా అందరం చేపడతాం. అయితే స్వామి మాటల్ని ఒక్కమాడు మనం గుర్తుపెట్టుకున్నట్టయితే మనలో ఆధ్యాత్మికత పట్ల ఉత్సుకత ఎందుకు కలుగుతుంది తెలుసుకోవచ్చు. భగవాన్ బాబా భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవించండి బంగారు అన్నారు. మనం ఒక్కమారు మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని పరిశీలిస్తే ఏ చిన్న వ్యాపారస్తుడైనా ఉదయం లేవగానే వ్యాపారం ప్రారంభించే ముందు ఒక అగరత్తు వెలిగిస్తాడు. తన ఇష్టదైవం ముందు పెట్టి నమస్కారం చేసి వ్యాపారం ప్రారంభిస్తాడు. ఒక ఆటో డ్రైవర్ కూడా తన ఆటోని ఆ రోజు ప్రయాణానికి ప్రారంభించే ముందు అగరత్తు వెలిగిస్తాడు, వెలిగించి నమస్కారం చేస్తాడు. ఆ ఆటోలోని శక్తిని ఒక దివ్యశక్తిగా అమ్మవారిగా భావించి నమస్కారం చేసి తర్వాత తన సీట్లో కూర్చుంటాడు. ఇలా చూసినట్టయితే మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఏ పని చేసే ముందైనా సరే భగవంతుణ్ణి తలుచుకుంటాడు. ఇది మన భారతీయుల నర నరాల్లో జీర్ణించుకుని ఉంది. అందుకే మనం ఆధ్యాత్మికత వైపు అడుగు వేస్తాం. అయితే ఇలా ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించినప్పుడు మనస్సులో ఒకే ఒక ఆలోచన ఉంటుంది, భగవంతుని మీద మన నమ్మకంతో ప్రార్థించినట్టయితే వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని. అయితే ఆ లభించడానికి తను ప్రార్థించాలి, తను కోరుకోవాలి, తన మనస్సులో ఉన్నటువంటి కోరికను చక్కగా స్వామికి వివరించి చెప్పుకోవాలి, అప్పుడే నాకు అనుగ్రహం లభిస్తుంది అని ఒక ఆలోచన ఉంటుంది. కాని జాగ్రత్తగా మనం ఆలోచించినట్టయితే మనం నిత్య పూజలో భగవంతుణ్ణి సర్వాంతర్యామినే నమః సర్వజ్ఞాయ నమః అని అర్చన చేస్తాం. అంటే స్వామి, నువ్వు సృష్టి అంతటా అణువణువున నిండి ఉన్నావు, నీకు సర్వమూ తెలుసు అని. మరి సర్వమూ తెలిసినటువంటి భగవంతుడికి మన కష్టసుఖాలు తెలియవా? వాటిని ఆయనకి నివేదించుకోవలసినటువంటి అవసరం ఉందా అని ఆలోచించాం మనం. భగవంతుడికి మన కోరికలు కాని మన యొక్క కష్టసుఖాలు కాని తెలియచేసుకోవలసిన అవసరం మనకు లేదు. భగవంతుని దివ్యానుగ్రహం దేని మీద ఆధారపడి ఉంటుంది అని ఒక్కమారు మనం ఆలోచించినట్టయితే స్వామి చెప్పినటువంటి మాట గుర్తొస్తుంది, అర్హత సంపాదించుకోండి బంగారు, అనుగ్రహం అదే లభిస్తుంది అన్నారు స్వామి. అర్హత సంపాదించుకోవాలి. అర్హత అంటే ఏమిటి? మనం ఏ విధమైనటువంటి ఆచరణని చేస్తే భగవంతుడు మనని సంతోషించి తన యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తాడు? అంటే అన్నిటికంట మనం చేసేటటువంటి ప్రార్థనైనా, మనం చేసేటువంటి నామ సంకీర్తనైనా, మనం చేసేటటువంటి పూజలైనా ఏవైనా సరే మన మనోనైర్మల్యానికి ఉపకరిస్తాయి. మన హృదయాన్ని నిర్మలం చేసుకోవచ్చు, ఏ విధమైనటువంటి చెడు ఆలోచనలు లేకుండా చేసుకోవచ్చు, విశుద్ధమైనటువంటి హృదయంతో భగవంతుణ్ణి ప్రార్థించవచ్చు. దానికి ఈ ఆధ్యాత్మికమైనటువంటి సాధనలన్నీ ఉపకరిస్తాయి, ఎనలేనటువంటి మనశ్శాంతినిస్తాయి ఈ ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా. అయితే ఇవి అనుగ్రహం కురిపిస్తాయా అంటే ఒక చిన్న సందేహం వస్తుంది. ఏమంటే మనం చేసేటటువంటి ఈ ఆరాధనలు కాని నామ సంకీర్తనలు కాని వీటిని నిస్వార్థంగా చేస్తున్నామా, లేక ఏవైనా కోరికలతో చేస్తున్నామా అని ఒక్కమారు ఆలోచించుకోవాలి. ఎందుచేతనంటే మనం ఏనాడైతే మన కోరికలతో మనం చేశామో అది భగవంతుడికి సన్నిహితం చేస్తుందని నేను అనుకోను. ఏ ఆధ్యాత్మిక సాధన అయినా సరే నిస్వార్థంగా ఉండాలి. మనం ఏమీ ఆశించకూడదు. ప్రార్థన చెయ్యటమే మన యొక్క డ్యూటీ, విద్యుక్త ధర్మం. మనం నామ సంకీర్తన చేయటం మానవుడిగా మన కర్తవ్యం, ఆధ్యాత్మిక సాధకుడిగా మనకి ముఖ్యం, కాబట్టి మనం చేస్తున్నాం. అందుచేత ఈ ఆధ్యాత్మిక సాధనలతో పాటు ఏం చెయ్యాలి అంటే ఈ ఆధ్యాత్మిక సాధనలు అన్నీ కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఒక దృఢమైనటువంటి పునాదిని ఏర్పరచాలి. పునాదిని ఏర్పరుస్తాయి. ఆ పునాది ఏర్పరచుకున్న తర్వాత దానిమీద భవనాన్ని నిర్మించుకోవాలి. ఏమిటా భవనం అంటే, భగవంతుడు మనకి ఏమి చెప్పాడు, నీ జీవితాన్ని ఎలా గడుపుకోమని ఆయన ఆదేశాలిచ్చాడు, ఆ రీతిగా మన జీవితం గడుపుకోవాలి. భగవంతుడి యొక్క దివ్యానుగ్రహం మనకి లభించాలంటే వారు ఆశించినట్టుగా మనం జీవించాలి. జీవించినప్పుడే ఏ ఆధ్యాత్మికమైనటువంటి సాధనైనా మనకి సత్ఫలితాలనిస్తుంది. కాబట్టి ఇది ముఖ్యం అన్నిటికంటా కూడా. స్వామి చెప్తారు, ఆయన ఒక కుగ్రామంలో పుట్టారు. ఏ పేరు ఊరు లేనటువంటి ఒక చిన్న కుగ్రామంలో పుట్టి ఆ కుగ్రామాన్ని ప్రపంచంలోనే పేరుగన్నటువంటి మహాపుణ్యక్షేత్రంగా ఆయన మార్చారు. ఒక గ్రామానికి ఏ సదుపాయాలు ఉన్నట్టయితే అది ఆదర్శమైనటువంటి గ్రామం అవుతుందో ఆ గ్రామంగా రూపొందించి చూపించారు. అందుచేత మనం చాలా మంది గ్రామాల్లో చదువుకుంటూ ఉంటాం, మంచి డిగ్రీలు సంపాదించుకుంటాం, ఉన్నతమైనటువంటి పదవులు అలంకరిస్తాం, సిరి సంపదలు సంపాదించుకుంటాం, కానీ మనం పుట్టినటువంటి గ్రామాన్ని మర్చిపోతాం. కానీ భగవాన్ చెప్తారు, ఇప్పుడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి బంగారు, అంచేత మీరు పుట్టినటువంటి గ్రామాన్ని ఎప్పుడు మర్చిపోకండి, మీరు పుట్టినటువంటి దేశాన్ని ఎప్పుడు మర్చిపోకండి అని చెప్తారు. అది మనం గుర్తుపెట్టుకుంటున్నామా? ఇది ఆలోచించుకోవాలి. ముందు స్వామి చెప్తారు, దైవభక్తి, మాతృభక్తి, గురుభక్తి, దేశభక్తి అనేటువంటి నాలుగు కలిగి ఉండాలి బంగారు మానవుడు. అంచేత ఈ నాలుగు నువ్వు కలిగి ఉన్నావా ఒక్క మారు ఆలోచించుకో. ఈ నాలుగు కలిగి ఉంటే స్వామి చెప్పినటువంటి మాటల్ని ఆచరించడంలో ఒక్క అడుగు మనకు ముందుకు వేసినట్టే. ఇంకొకటి చెప్తారు స్వామి, ఆధ్యాత్మికంగా నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసినట్టుగా ఎప్పుడు తెలుస్తుంది బంగారు అంటే, ఎవరైనా సరే నిన్ను అకారణంగా నిందించారనుకోండి, నిందించినప్పుడు కూడా నువ్వు స్పందించకుండా ఉంటే ఒక్క అడుగు ముందు నువ్వు వేసినట్టే. నువ్వు అందరితో మృదుమధురంగా సంభాషించినట్టయితే ఒక్క అడుగు ముందుకు వేసినట్టే. ఎప్పుడూ చిరునవ్వుతో నలుగురిని పలకరించగలిగినట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో మరొక్క అడుగు నువ్వు ముందుకు వేసినట్టే. ఇవన్నీ నువ్వు ఆచరిస్తున్నావా ఒక్క మారు ఆలోచించుకో బంగారు అంటారు. ఇవి మనం ఆచరిస్తేనే స్వామి ఆశించినట్టుగా మనం జీవిస్తామన్నమాట. అటువంటి జీవితం ఆయన్ని సంతృప్తి పరుస్తుంది. చాలామంది అంటారు, పిలిస్తే పలికే దేవుడు భగవాన్ శ్రీ సత్యసాయని. నేనంటాను, పిలవకుండా కూడా పలికే దేవుడు భగవాన్ శ్రీ సత్యసాయి. ఇట్లాంటివి ఆచరించి వెళ్తున్నప్పుడు మనం, కాబట్టి మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది స్వామి చెప్పినటువంటివి ఆచరించటం. అన్నిటికంటా ముఖ్యమైనది స్వామి చెప్తారు, మాతృదేవోభవ పితృదేవోభవ, అంటే తల్లిదండ్రుల్ని నీ దైవాలుగా నువ్వు ఎప్పుడూ కూడా ఆదరించాలి బంగారు అంటారు. మనం మన తల్లిదండ్రులను అంత గౌరవిస్తున్నామా ఒక్కమారు మనం ఆలోచించుకోవాలి. ఈనాడు ప్రపంచంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకి తరలిస్తున్నటువంటి రోజులు ఈనాడు. ఇటీవల ఒక సంఘటన రాజమండ్రిలో జరిగింది. ఒక తల్లి చాలా వృద్ధురాలైంది. ఆమె కుమారుడు ఆ తల్లిని తీసుకెళ్లి ఒక శ్మశానం దగ్గర వదిలిపెట్టాడు. అప్పుడు ఆ తల్లి అంటుంది, నాయనా, ఇంట్లోంచి పంపించేస్తే పంపించేశావు, శ్మశానం దగ్గర వదిలిపెట్టకనైనా, ఏ గుడి దగ్గరైనా వదిలిపెట్టు, భిక్షమెత్తుకునైనా బతుకుతాను అంటుంది ఆ తల్లి. ఎంత దారుణమైన పరిస్థితి అండి. ఇటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. అయితే సత్యసాయి భక్తులుగా మనం ఇట్లాంటి పనులు చేయటం లేదు. కానీ మనస్ఫూర్తిగా మన తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నామా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. స్వామి ఒకే ఒక మాట చెప్పారు, బంగారు మీరు మీ ఇంట్లో అనేక మందిని ఆదరిస్తూ ఉంటారు. చాలా మంది చక్కగా ఒక కుక్క పిల్లల్ని పెంచుకుంటారు, ఎంతో ప్రేమగా చూసుకుంటారు, వారికి చక్కనేటువంటి ఆహారం పెడతారు, వాటిని షికారులు తిప్పుతారు, అన్నీ చేస్తున్నారు. మరి వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని చేయి పట్టుకుని నడిపిస్తున్నారా బంగారు? ఒక్క మారు ఆలోచించండి అంటారు స్వామి. అంచేత తల్లిదండ్రుల్ని గౌరవించటం, ముఖ్యంగా తాను పుట్టినటువంటి గ్రామాన్ని మరిచిపోకుండా ఉండటం, నిరంతరము భగవన్ నామ సంకీర్తన చేసుకోవటం, అన్నిటినీ మించి నిస్వార్థ వ్యర్థమైనటువంటి సేవ చేయటం. నీవు నీకోసం చేసుకుంటావు, కాని ఇతరుల కోసం నీవేం చేశావు? ఇది గుర్తుపెట్టుకో బంగారు అంటారు స్వామి. ఇతరుల యొక్క కష్టాలలో పాలు పంచుకున్నటువంటి వాడి నిజమైనటువంటి సాయి భక్తుడు అని స్వామి చెప్పారు. ఎందుచేతనంటే భగవాన్ బాబాని, స్వామి నీవు హాస్పిటల్స్ కట్టు అని ఎవరూ అడగలేదు, లేదా మాకు సుజల పథకాన్ని అమలు చేయండి స్వామి అని ఎవరూ అడగలేదు. కాని స్వామి అవన్నీ తాను చేసి చూపించారు. విద్యా సంస్థలను పెట్టమని ఎవరూ చెప్పలా, కాని వారు పెట్టి చూపించారు. అయితే ఆయన ఆదర్శాన్ని చాలా మంది అర్థం చేసుకోలా. అంటే కేవలము ఈ ఆసుపత్రులు పెట్టింది రోగాల్ని నయం చేయడం కోసమే చాలా మంది అనుకుంటుంటారు, కాని కాదు. స్వామి చెప్పినటువంటి మాట ఏంటంటే, బంగారు నా ఆసుపత్రిలో ఇక్కడ చికిత్స పొందుతున్నటువంటి రోగులు నా డాక్టర్లు, నా విద్యార్థులు, నా సేవాదళ సభ్యులు, వీళ్ళందరూ చేస్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి సేవను చూచి వాళ్ళ నామ సంకీర్తన వింటూ భక్తి తత్పరులుగా సేవాతత్పరులుగా మారి వెళ్లాలి. వారి హృదయంలో ఆ పరివర్తన కోసమే నేను హాస్పిటల్ పెట్టాను బంగారు అని భగవాన్ చెప్పారు. అదేవిధంగా స్వామి విద్యా సంస్థలు ఎందుకు పెట్టారు స్వామి అంటే, స్వామి చెప్తారు, బంగారు 4 డిగ్రీలు ఇవ్వటానికి నేను ఈ విద్యా సంస్థలు పెట్టలేదు, ప్రతి విద్యార్థిని ఒక వివేకాంధుడిగా తీర్చిదిద్దడానికే పెట్టాను బంగారు అని చెప్పారు. ఇది వారు చూపించినటువంటి ఆదర్శం. ఇట్లాంటి ఆదర్శమైనటువంటి రీతిలో మనం నిత్యము చేస్తున్నటువంటి మనం పనులు చేశామా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. వేసుకున్నట్టయితే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మనం ఎప్పుడైతే నిస్వార్థమైన సేవ చేసుకుంటూ హాయిగా ఆనందంగా సాయినామ స్మరణం చేసుకుంటూ వెళ్ళిపోతే స్వామిని కోరవలసినటువంటి అవసరం లేదు, కోరకుండానే ఆయన అనుగ్రహం లభిస్తుంది. అర్హత సంపాదించుకోవడం అంటే ఇట్లాంటి పనులు మనం చేసి తీరాలి. మన ఆధ్యాత్మిక సాధనలో ఇవన్నీ మెట్లు. ఈ సోపానాలను జాగ్రత్తగా మనం ఎక్కినప్పుడే భగవంతుని అనుగ్రహం అడగకుండా మనం సంపాదించుకోగలుగుతాం. ఇందులో మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి రామాయణ భారత భాగవత గ్రంథాలను కనుక మనం చూసినట్టయితే చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం రామాయణంలో శబరి అనేటువంటి భక్తురాలిది. ఆమె పసివయస్సులో ఉన్న దగ్గర నుంచి కూడా మతంగ మహర్షి దగ్గర నుంచి రాముని యొక్క రాకను గురించి విని రామా 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 అని రామునే రాముణ్ణే స్మరిస్తూ ఆమె తన జీవితం గడిపింది. వృద్ధురాలైపోయే వరకు వృద్ధురాలైపోయింది. అయినా ఆమె నిరీక్షణ ఎంత గొప్ప నిరీక్షణ అంటే, రామా రామా అని అనుకుంటూ ఏ రోజు కూడా రాముడు రాడని అనుకోలేదట. రాముడు వచ్చి తీరుతాడు, ఏదో ఒక రోజు నాకు దర్శనం ఇచ్చి తీరుతాడు, నా రాముడు వస్తాడు, నా రాముడు వస్తాడు అని ఎంతో ఆనందంగా నిరీక్షించింది. నిరీక్షించిన తర్వాత వచ్చాడు రాముడు. వచ్చిన తర్వాత ఆమె ఎంత ప్రేమ చూడండి భగవంతుడి మీద, నా రాముడు రాజకుమారుడు, ఇసుక రేణువులు తగిలి ఆయన పాదాలు ఎక్కడ కందిపోతాయో అని చెప్పి ఆయన వచ్చినటువంటి మార్గంలో చక్కగా పూలను పరిచి, స్వామి ఈ పూలమించి నడిచిరా స్వామిని చేయి పట్టుకు నడిపించి తీసుకొచ్చింది. పూలు పరిచినటువంటి అరుగుపై కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి తాను రుచి చూచినటువంటి తీయనటువంటి పళ్ళే ఆయనకు అందించింది. అందించి స్వామి పాదాల దగ్గర కూర్చున్నప్పుడు స్వామి చిరునవ్వుతో శ్రీరామచంద్ర ప్రభు అంటాడు, అమ్మా నా కోసం ఇన్నేళ్ళు నిరీక్షించేవే, నా కోసం ఇంత శ్రమపడ్డావే, పూలబాటలు పరిచేవే, తల్లి నా నామస్మరణ చేసుకున్నావే, నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలని అనుగ్రహిస్తాను అన్నాడు. అంటే అప్పుడు శబరి అంటుంది, స్వామి జగన్మోహనమైనటువంటి నీ సుందరమైనటువంటి ఆ రూపాన్ని దర్శించాను, ఈ కళ్లతో ఇంక ఏం చూడమన్నావు స్వామి, మృదుమధురమైనటువంటి రామతారక మంత్రాన్ని రామా 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 అని జపించాను, ఇంకా ఈ నాలుకతో ఏం మాట్లాడమన్నావు స్వామి, సర్వప్రపంచాన్ని సంరక్షించగలిగినటువంటి నీ దివ్య పాదాల్ని ఈ చేతులతో స్పృశించాను, ఇంకా ఈ చేతులతో ఇంకేం పట్టుకోమన్నావు స్వామి, ఈ శరీరం అంతా కూడా రామనామ స్మరణతో తరించిపోయింది, నాకేం కావాలి స్వామి, నీ దివ్య మంగళ స్వరూపాన్ని నీ దర్శన స్పర్శన సంభాషణలు పొందిన తర్వాత ఇంకా కోరవలసింది ఏమైనా ఉంటుందా, నాకు ఏమీ అక్కర్లేదు స్వామి అని స్వామి పాదాల మీద తల పెట్టి ఆమె స్వామి పాదాల్ని స్పృశిస్తూ ఆనంద భాష్పాలతో ఆయన పాదాలను కడిగింది. అప్పుడు రామచంద్రు ప్రభు ఆమెకు మోక్షం ప్రసాదించాడు. ఆమె అడిగిందా? అడగకుండా మోక్షం ప్రసాదించాడు. ఇది ఒక భక్తుడి యొక్క ఆలోచన ఇట్లా ఉండాలి. ఆ రామచంద్రుడే, సాయి రామచంద్రుడే మనకి తన దర్శన స్పర్శన సంభాషణ అనుగ్రహించాడు. స్వామిని చూచాం, ఇంకా ఏం చూడాలని కోరుకోవాలి మనం? స్వామితో సంభాషించాం, ఇంకా ఏం సంభాషించాలి మనం? స్వామి యొక్క దివ్య నామ సంకీర్తన నేను ప్రతినిత్యమో చేసుకుంటున్నాం, ఇంకా ఏం మాట్లాడాలి మనం? ఇటువంటి ఆలోచనతో మనం ఎప్పుడు సత్కర్మలు చేయటానికే, ఇతరుల గురించి చేయటానికే, స్వార్థం కాకుండా నిస్వార్థమైనటువంటి పనులు చేయటానికే మనం సిద్ధపడినప్పుడు భగవంతుడు తప్పకుండా మనని అనుగ్రహించి తీరుతాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహాన్ని పెట్టుకోకూడదు. స్వామి కోరకుండా ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాడు, ఏ విధంగా మనని పరీక్షిస్తాడు అని ఆలోచిస్తే, ఆదూరి విశ్వనాథం గారనేటువంటి ఒక భక్తుడు స్వామి దగ్గరికి వచ్చాడు. స్వామి ఆయనకు ఇంటర్వ్యూ ప్రసాదించారు. అందరినీ అడిగినట్టే ఆదూరి విశ్వనాథం గారి దగ్గరికి కూడా వచ్చి, బంగారు నీకేం కావాలి అని అడిగారు. అప్పుడు ఆదూరి విశ్వనాథం గారు, స్వామి నాకేం వద్దు స్వామి అన్నాడు. అదేమిటి బంగారు, అందరూ వాళ్ళకి కావలసిన అడుగుతూ ఉంటే నువ్వు నేను ఇస్తానంటే వద్దంటావేమిటి అన్నారు స్వామి. అవును స్వామి, నాకు నీ దర్శన స్పర్శన సంభాషణ సౌభాగ్యాన్ని ఇచ్చావు, ఇంకా ఏం కావాలి స్వామి అని అడిగాడు. అంటే అది కాదు బంగారు, నీకు రేచీకటి రాత్రివేళ నీకు కనిపించదు కదా, రాత్రివేళ కూడా కనిపించేలా నువ్వు చూపివనా బంగారు అని అడిగారు స్వామి. అప్పుడు ఆదూరి విశ్వనాథం గారు అంటారు, స్వామి వద్దు స్వామి అన్నాడు. చూపిస్తానంటే వద్దంటావేమిటయ్యా అని అడిగారు స్వామి. అప్పుడు ఆదూరి విశ్వనాథం గారు అంటారు, స్వామి పగలంతా అనేకమైనటువంటి ఈ వస్తు వాహనాలన్నింటినీ కూడా చూస్తున్నాను, ఈ సర్వ ప్రపంచాన్ని చరాచర సృష్టిని అంతటినీ చూస్తున్నా, అన్నీ నాకు కనిపిస్తున్నాయి స్వామి, కానీ నీవు మాత్రం కనిపించటం లేదు. కాని చీకటి పడిన తర్వాత ఇవేవీ నా కంటికి కనిపించటం లేదు, నా కళ్ల ముందు నీ దివ్యమంగళ స్వరూపం మాత్రమే నాకు కనిపిస్తోంది స్వామి. మళ్లీ నువ్వు చూపించేవంటే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని సందర్శించే మహాభాగ్యానికి దూరం అవుతాను స్వామి, నాకు అక్కర్లేదు స్వామి అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి, ఆ భక్తుడు ఎంత నిస్వార్థంగా ప్రవర్తించాడు. ఇటువంటి ప్రవర్తన భగవాన్ దగ్గర ఉండాలి. స్వామి మన కష్ట సుఖాలు చక్కగా చూచి మన ఎప్పుడు ఏ సహాయ సహకారాలు అందించాలో ఆయన అందిస్తాడు. స్వామి చెప్పారు, నువ్వు అడిగింది నేను అడిగినప్పుడు ఇవ్వను బంగారు, నీకు అవసరమైంది నీకు అవసరమైనప్పుడు ఇస్తాను బంగారు అన్నారు స్వామి. అందుచేత స్వామి మనకి ఇప్పుడు ఏది కావలిస్తే అది ఇవ్వటానికి సంసిద్ధుడై ఉన్నాడు, వారికి తెలుసు సర్వము మన గురించి. అందుచేత మనం ఇప్పుడు వారిని అడగటానికి దూరంగా ఉండాలి. ఎప్పుడైతే మనం భగవంతుని కోరకుండా ఉంటామో అప్పుడు కల్పవృక్షంలా మనకు కావలసిన కోరికలను తీరుస్తాడని, ఇది మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం. మరొక ఉసక్కనేటువంటి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. విశాఖపట్నంలో గణేష్, మూర్తి, ప్రతాప్ అనేటువంటి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు ఒకటే ఆలోచించారు, స్వామి అనేకమైనటువంటి సుజల పథకాలు అమలుపరిచారు కదా, మనం కూడా ఏదైనా ఇట్లాంటి సేవ చేపడితే బాగుంటుంది కదా అని అనుకున్నారు. వాడు అనుకుని తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తుల్లో కాస్త ఒక ఇల్లు కట్టుకుందుకు కావలసిన జాగా అట్టే పెట్టుకుని మిగతా ఆస్తులన్నీ అమ్మేశారు. అమ్మేసి ఒక నాలుగు గిరిజన గ్రామాలకి మంచినీళ్ళు ఇవ్వటానికి వారు పూనుకున్నారు. ఈ నాలుగు గ్రామాలు అయిన తర్వాత వారికి, స్వామి 1200 గ్రామాలున్నాయి, ఈ 1200 గ్రామాలకి ఏ విధంగా మంచినీళ్ళు ఇవ్వగలం స్వామి అని చెప్పి అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఒక సాయి భక్తురాలు వీరిని పిలిచి, బాబు ఎప్పుడైనా సహాయ సహకారాలు కావలిస్తే మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి అడగండి అని చెప్పారు ఆవిడ. సరే ఏదో ఆ మాత్రం సహాయం చేయబోతారా అని చెప్పి వీరు చెప్పిన ఆవిడ యొక్క సోదరుడి దగ్గరికి వెళ్ళి, మామూలుగా మీ అక్కగారు మిమ్మల్ని కలవమన్నారండి అని చెప్పారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 350 గ్రామాలకి మంచినీళ్లు ఇవ్వటానికి తగినటువంటి ఆర్థిక వనరుల్ని వారు సమకూరుస్తున్నారు. ఎవరిచ్చారు ఇది? స్వామి, మాకు ఆర్థిక స్తోమత కల్పించండి స్వామి అని మీరు ప్రార్థించారా? ఏం ప్రార్థించలా, వారి మటుకు వాడు సేవ చేసుకుని వెళ్ళిపోయారు. సర్వజగద్రక్షకుడైన సత్యసాయినాథుడు ఇవాళ వారికి 350 గ్రామాలకి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించాడు. అదే కాదు, ఏ సేవాదళ సభ్యులు అంటే మన మూర్తిగారు, గణేష్ గారు, వాళ్లు ఎక్కడైతే పనిచేస్తున్నారో అదే ప్రాంతంలో ఆ గిరిజనులకు సహాయ సహకారాలు అందించేటువంటి ఉద్యోగంలో కూడా వారు నియమించబడ్డారు. ఇంతకంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఉంటుందా? భగవాన్ శ్రీ సత్యసాయి పిలవకుండా పలికే దేవుడు అనడానికి ఇదొక పరమాద్భుతమైనటువంటి ఉదాహరణ. అనుచేత మనం ఇటువంటి సేవలు చేసినప్పుడు, ఇటువంటి నిస్వార్థమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నప్పుడు భగవాన్ శ్రీ సత్యసాయి మన ఇంట వెంట జంట ఉండి ఖచ్చితంగా నడిపించి తీరుతారు. అందులో ఏ విధమైనటువంటి సందేహం మనకు ఉండవలసిన అవసరం లేదు. మనం అనేక మంది భక్తుల చరిత్రలు చదువుతూ ఉంటాం. మనం ఒక అద్భుతమైన చరిత్ర చోకామేలుడనేటువంటి భక్తుడిది. ఆయన పండరిపురంలో ఉండేవాడు, అంటరానివాడు పాపం. ఆ కాలంలో అంటరానివాడిని ఆలయాల్లోకి రానిచ్చేవారు కాదు. పాపం చోకామేలుడు కడజాతి వారు కాబట్టి ఆయన్ని రానివ్వలేదు. బాధపడ్డాడు చోకామేలుడు. తన ఇంటి దగ్గరే కూర్చుని రంగనామస్మరణం చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు పాండురంగడు ఆయన ఇంటి దగ్గరికి వచ్చాడు. ఆయన పెట్టినటువంటి భోజనాన్ని తిన్నాడు. ఆయన్ని అనుగ్రహించాడు. అనుగ్రహించినప్పుడు అడిగాడు, నాయన నీకేం కావాలయ్యా అని అడిగాడు. స్వామి, నీ దివ్యనామస్మరణం చేసుకున్నాను, నీ యొక్క దర్శన స్పర్శన సంభాషణలు పొందాను, ఇంకా నాకేం కావాలి స్వామి అన్నాడు చోకామేలుడు. అది కాదు బంగారు, నువ్వేదైనా కోరుకో, నేను అనుగ్రహిస్తాను అన్నాడు పాండురంగడు. అప్పుడు ఆయన అన్నాడు, స్వామి నువ్వు అడుగుతున్నావు కాబట్టి కోరుకుంటున్నాను, నేను నీ గుడి మెట్ల ముందు నన్ను సమాధి చేసేటటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించు సాల్ అన్నాడు. సరే అలాగే అన్నాడు స్వామి. చోకామేనుడు చివరి దశలో రంగనామ స్మరణం చేసుకుంటూ మరణించాడు. పాపం ఎక్కడో మరణించాడు ఆయన, ఎక్కడో ఆయనకు అంత్యక్రియలు చేశారు. అయితే భగవంతుడు మాత్రం ఆయన కోరిక మర్చిపోలేదు. ఏకనాథుడనేటువంటి భక్తుడి యొక్క స్వప్నంలో కనిపించాడు స్వామి. నాయనా ఏకనాథ్, చోకామేలుడనేటువంటి నా భక్తుడు పాపం నా గుడి ముందు తనని సమాధి చేయమన్నారు కోరుకున్నాడయ్యా, కానీ ఎక్కడో మరణించాడైనా. నువ్వు వెళ్ళి ఎక్కడైతే ఆయన అంత్యక్రియలు చేశారో అక్కడికి వెళ్ళి ఆయన ఎముకలను తీసుకొచ్చి నా గుడి ముందు సమాధి చేయ్యా అన్నాడు స్వామి. అప్పుడు ఏకనాథుడు అన్నాడు, స్వామి మీరు చెప్పిన పని బాగానే ఉంది, చేస్తాను స్వామి, కానీ అక్కడ అనేక మంది గుట్టలు గుట్టలుగా ఉంటాయి ఎముకలన్నీ. చోకామేలుడు ఎముకలు ఏవో నాకెలా తెలుస్తుంది స్వామి, అన్ని ఎముకలు ఒకలాగే ఉంటాయి కదా అన్నాడు. ఇది స్వామి చెప్పినటువంటి కథ. అప్పుడు పాండురంగ అంటాడు, నాయనా అన్ని గుట్టలో ఉంటాయి కదా ఎముకలు, ఏ గుట్టలో ఎముక తీసి నీ చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు రంగా రంగా అని రంగనామస్మరణం వినిపిస్తుందో అవి చోకామేలుడి యొక్క ఎముకలయ్యా అన్నాడు. ఎంత గొప్ప భక్తుడండి! ఆయన యొక్క ఎముకల్ని అప్పుడు తీసుకుని వచ్చి గుడి ముందు సమాధి చేశారు. స్వామి అడుగుతాడు, నా గుడి ముందు సమాధి చేస్తే నీకు వచ్చే లాభం ఏమిటయ్యా అన్నప్పుడు చోకామేలుడు చెప్పాడు, స్వామి నీ గుడి ముందు సమాధి చేస్తే నాకు కలిగే సౌభాగ్యం ఏమిటో తెలుసా? నీ యొక్క నామస్మరణ రంగా 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 అని నీ దివ్య నామస్మరణం చేసేటువంటి మహాభక్తుల యొక్క పాదధుళ్ళు నిత్యము నా శిరస్సు మీద పడుతూ ఉంటుందయ్యా, అంతకంటే మహాభాగ్యం ఏం కావాలన్నాడు. ఎంతటి పరమాద్భుతమైనటువంటి కోరిక కోరాడో చూడండి. మనం కోరుకున్న అటువంటి కోరికలు కలిగి ఉండాలి మనం, అంటే నిస్వార్థమైనటువంటివి. కలకాలము ప్రజలకి జ్ఞానోదయం కలిగించగలిగినటువంటి అటువంటి కోరికలు మన మనస్సులో ఉండాలి. ఎప్పుడైనా సరే భగవంతుడు తప్పకుండా అనుగ్రహించి తీరుతాడు, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అందులో సత్యసాయినాథుడు అమృత ప్రేమస్వరూపుడు. మనం ఏది కోరితే అదే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి మహానుభావుడు. కాబట్టి మనం మన యొక్క సేవ చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైనా సరే. ఇంకొకటి, మనం సాధారణంగా సత్యసాయి భక్తుడిగా మనం అనేకమైనటువంటి సేవల్లో పాల్గొంటూ ఉంటూ ఉండవచ్చు, కానీ ఒక్క విషయం మర్చిపోకూడదు, భగవంతునికి నచ్చనటువంటిది, మన స్వామికి నచ్చనటువంటిది ఒకే ఒక గుణం. అది స్వామి చెప్తారు బంగారు, అహంకారాన్ని దూరం చేసుకోండి అన్నారు. అహంకారమంటే కోపతాపాలు కాదు. అహంకారమంటే నేను లేకపోతే ఈ సేవ ఎవరు చేసేవారు అని నేను 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 అని ప్రతిదానికి కూడా నేను నా వల్లే ఈ కార్యక్రమం జరిగింది, లేకపోతే నా వల్లే ఈ సేవ జరిగింది, నేను లేకపోతే ఇంకెవరూ చేసేవారు కారు, నేను ఉండటం వల్లే ఈ సంస్థ నడుస్తున్నది అనేటటువంటి ఆలోచన అహంకారానికి చిహ్నం బంగారు. అంచేత నడిపించేవాడు స్వామి. ఈ సంస్థను కానీ ఈ సేవా కార్యక్రమాలను కానీ ప్రతిదీ నడిపించేది సత్యసాయి భగవానుడు. సత్యసాయి అనే నామం లేకపోతే మనం చేసేదేం లేదు, మనం చేయగలిగింది ఏం లేదు. ఆ నామమే మనకి శక్తియుక్తుల్ని ప్రసాదిస్తోంది, ఆ నామమే మనకు ఆర్థిక వనరుల్ని చేకూరుస్తోంది, ఆ నామమే మనకి తగినటువంటి ప్రణాళికనిస్తోంది. ఇవన్నీ కూడా వారి యొక్క దివ్యానుగ్రహం వల్ల జరుగుతున్నాయి, కానీ మన వల్ల ఏం జరగటం లేదు. అలా అనుకున్నాం అనుకోండి, స్వామి నడిపిస్తాడు, చేయి పట్టి నడిపిస్తాడు అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటే తప్పకుండా స్వామి మనని చేయి పట్టి నడిపించి తీరుతాడు, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇట్లాంటి ఆలోచనలతో మనం ఎప్పుడూ కూడా స్వామికి సన్నిహితులంగా ఉండాలి. మనం స్వామికి సన్నిహితులుగా ఉండాలంటే నిరంతరము వారి ఆలోచనలో ఉండాలి. ఒక్క విషయం మనం ఎప్పుడూ సత్యసాయి భక్తులుగా మర్చిపోకూడదు. భగవాన్ చెప్తారు, వై ఫియర్ వెన్ ఐ యామ్ హియర్ అన్నారు. నేనుండగా నీకు భయం ఎందుకు అన్నారు స్వామి. కానీ ఏ చిన్న కష్టం వచ్చినా, లేదా మనం అనుకున్నటువంటి జరగకపోయినా, లేదా మన కోరికలు తీరకపోయినా, స్వామికి మన మీద అనుగ్రహం లేదనుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ ఇది దూరం చేసుకోవాలి. ఎందుచేతంటే స్వామి అన్నారు, నీవు ఏ కష్టం వచ్చినా భయపడుతున్నావంటే ఒకే ఒకటి గుర్తుపెట్టుకో బంగారు, నా మాట మీదకు నమ్మకం లేదన్నమాట. నా మాట మీద నమ్మకం లేదు నీకు. ఎంచేతంటే నేనుండగా భయం ఎందుకుని చెప్పిన తర్వాత కూడా నువ్వు భయపడుతూ ఉంటే బంగారు, నా మీద నమ్మకం ఉన్నట్ట ఒక్క మాట ప్రశ్నించుకో నిన్ను అన్నారు స్వామి. అందుచేత మనం ఎప్పుడూ కూడా అంతటి వాగ్దానాన్ని చేశాడు సత్యసాయి భగవానుడు. కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా, స్వామి నా ఇంట వెంట జంట ఉండి నన్ను నడిపిస్తున్నారు అనేటటువంటి స్పృహలో ఎప్పుడు ఉండాలి. ఒక విద్యార్థిని అడిగారు స్వామి, బంగారు నువ్వెప్పుడూ కూడా నీ ఇంట వెంట జంట ఉన్నానని నేను అనుకో బంగారు, నువ్వు ఆనందంగా సుఖంగా ఉంటావు అన్నారు. ఆ స్వామి, నిజమే, నేనెప్పుడు మీరు మా ఇంట వెంట జంట ఉన్నారనే అనుకుంటున్నాను స్వామి అన్నాడు. నువ్వు అనుకోవటం లేదు బంగారు అన్నారు స్వామి. స్వామి నేను అనుకోవటం లేదని మీకెట్ట తెలుసు అన్నాడు. అంటే అప్పుడు స్వామి అంటారు, నేను నీ పక్కనే ఉన్నాను అనే స్పృహ కలిగి ఉంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిని చేస్తావా? చెయ్యవు కదా. నాకు నచ్చని పనులు ఎన్నో చేస్తున్నావు నువ్వు, నీ పక్కనే ఉన్నాననుకుంటే ఆ పనులు చేస్తావా? అందుచేత మనం ఈ అహంకార మమకారాల్ని దూరం చేసుకోవాలనుకున్నా, లేదా మన స్వామికి నచ్చినట్టుగా జీవించాలని అనుకున్నా, ఏ విధమైన సాధన చెయ్యాలి అంటే ఒకే ఒక సాధన, స్వామి నా పక్కనే ఉన్నాడు, నా చేయి పట్టి నడిపిస్తున్నాడు అనే స్పృహ కలిగి ఉండటం. స్వామి ఇప్పుడు ఒకే ఒక మాట అంటారు, స్వామి మీ అనుగ్రహం నాకెలా కలుగుతుంది స్వామి అంటే, ఒకే ఒక మాట చెప్పారు స్వామి, ఫీల్ మై ప్రెజెన్స్. అంటే ఎప్పుడూ కూడా నీ పక్కనే ఉండి నీ చేయి పట్టి నడిపిస్తున్నాను అనుకో బంగారు, అట్లా నిజంగా హృదయపూర్వకంగా అనుకున్నట్టయితే నువ్వు ఏ చెడ్డ మాట మాట్లాడవు, ఏ చెడ్డ పనులు చేయవు, నాకు నచ్చనటువంటి పనులు అసలు చేయవు బంగారు నువ్వు. అంచేత నీ పక్కనే ఉన్నాననుకో, అప్పుడే నువ్వు నిజమైనటువంటి సాధన చేయగలుగుతావు, నాకు నచ్చినటువంటి రీతిలో నువ్వు జీవించగలుగుతావు, అట్లా జీవించినప్పుడే నా అనుగ్రహం లభిస్తుంది అని స్వామి చెప్తారు. స్వామి నా జీవితమే నా సందేశం అన్నారు స్వామి. ఆయన జీవితం మన సందేశం ఎట్లా అయింది అంటే, స్వామి యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్నట్టయితే చాలా చేశారు స్వామి. ఎప్పుడు తన చిన్నప్పుడు అందరికీ ఇంట్లో బట్టలు తెస్తే అందరూ తీసుకున్న తర్వాత ఆఖరిని తీసుకునేవారు స్వామి. ఎప్పుడు ఆయన కోసం ఏమీ చేసుకోలేదు. ఆయన ఏం చేసినా కూడా అందరి కోసమే చేశారు తప్ప తన కోసం ఏం చేసుకోలేదు. తల్లి అడిగినటువంటి మాటల్ని, తల్లి మూడు కోరికలు అడిగింది. స్వామి, ఓ చిన్న ఆసుపత్రి కట్టించు అంటే స్వామి విశ్వవిఖ్యాతమైనటువంటి రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టించారు. స్వామి, ఒక చిన్న స్కూల్ కట్టించు స్వామి, చిత్రవతి నది దాటుకుని వెళ్లి పిల్లలు చదువుకుంటున్నారు, ఈ గ్రామంలోనే ఒక పాఠశాల కట్టిస్తే అందరూ ఇక్కడ చదువుకుంటారు స్వామి అంటే విశ్వవిఖ్యాతమైనటువంటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు సత్యసాయి భగవానుడు. స్వామి, ఒక చిన్న ఆసుపత్రి ఇక్కడ కట్టించు, పుట్టపర్తిలో ప్రజలకి చక్కగా ఆరోగ్యాన్ని చేకూర్చుకుందుకి చక్కనటువంటి సదుపాయం కలుగుతుంది స్వామి అంటే, అప్పుడు స్వామి విశ్వవిఖ్యాతమైనటువంటి ఆసుపత్రులు కట్టించారు స్వామి. ఎట్లా కట్టించాడు స్వామి? తల్లి మాటను ఆయన ఆ రీతిగా ఆచరించి చూపించాడు. తల్లిదండ్రుల్ని గౌరవించడం అంటే బంగారు వారు ఆశించినట్టుగా మీరు జీవించాలి అని స్వామి చెప్పి తాను స్వయంగా ఆచరించి చూపించారు. అట్లాంటి స్వామి మనకు దొరికారు. తాను ఆచరించిన స్వామి. ఈయన కేవలము బోధలు చేసేటువంటి స్వామి కాదు, బోధించినది ఆచరించి చూపించి చేయి పట్టు నడిపించారు. తాను బోధించారు, ఆచరించి చూపించారు, మన చేయి పట్టు నడిపించారు. అట్లాంటి దేవుణ్ణి మనం, సత్యసాయి భగవానుణ్ణి మన ఆరాధ్య దైవంగా కలిగి మనం ఎట్లా జీవించాలి అంటే వారు ఆశించినట్టుగా జీవించాలి. అప్పుడే వారి యొక్క దివ్యానుగ్రహం పొందడానికి సరైనటువంటి అర్హత లభిస్తుంది. అర్హత లభించినప్పుడు మనం అడగవలసినటువంటి అవసరం లేదు. వారు మనని ఇంటా వెంటా జంటా ఉండి మన చేయి పట్టి నడిపించి తీరుతారు. కాబట్టి స్వామి ఆశించినట్టుగా జీవించాలి. ఒక్క కేవలం ఆచరించడం అంటే కేవలం ఒక కార్యక్రమాలనే కాదు, ప్రతి మాటలోనూ కూడా, మనం ఆడే ప్రతి మాట కూడా ఇతరుల మనస్సుకు ఆనందం కలిగించాలి. మనం చేసే ప్రతి పని కూడా ఇతరులకు ఆనందం కలిగించాలి. ఏ మనస్సు కష్టపెట్టినా మనం స్వామిని కష్టపెట్టినట్టే. ప్రతి వారిలోనూ కూడా స్వామిని చూడగలగాలి మనం. ఎవరైనా సహాయ సహకారాలు అందించమని మన దగ్గరికి వచ్చారనుకోండి, అంటే నా స్వామే నా దగ్గర నుంచి ఆశిస్తున్నాడు అని భావించాలి. భావించినప్పుడు ఆ సత్కర్మని ఎంత బాగా చేయగలమో అంత బాగా చేస్తాం. ఎంచేతంటే స్వామి కోసం చేస్తున్నాం కాబట్టి. సత్యసాయి భగవానుడు మద్రాసుకు మంచినీళ్ళు ఇచ్చినటువంటి సందర్భంలో 3,000 మంది మద్రాసు నుంచి అనేక మంది ప్రజావాహిని పుట్టవర్తి వచ్చి భగవాన్ బాబావారికి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి మీరందరూ ఎందుకు వచ్చారు అని అడిగారు. అంటే స్వామి మీకు కృతజ్ఞతలు చెప్పుకుందుకు వచ్చాం స్వామి అన్నారు. నాకే కృతజ్ఞతలు ఎందుకు బంగారు అడిగితే స్వామి మాకు మంచినీళ్ళు ఇచ్చారు కదా అందుకు అన్నారు. అంటే అప్పుడు భగవాన్ బాబా అంటారు, నేనే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి బంగారు, ఎంచేతంటే మీకు మంచినీరు ఇవ్వడానికి అవకాశం నాకు కల్పించారు కదా, ఆ సేవ చేసే మహాభాగ్యం నాకు ఇచ్చారు కదా అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి. ఎంత దయామయుడండి, ఎంత నిస్వార్థ సేవకుడు భగవాన్ శ్రీ సత్యసాయి. అట్లాంటి స్వామిని ఆరాధించిన వాళ్ళం మనం కూడా అట్లాగే జీవించాలి. అట్లా జీవించిన నాడు నిజమైనటువంటి సాయి భక్తులుగా మనం 10 మందికి ఆదర్శంగా ఉండగలుగుతాం. ఇంచేతనంటే ఇవాళ మనం అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు చేసేటువంటి అనేక మంది ఈ జనవాహిని మధ్య ఉన్నాం. మనం ప్రజలలో అందరూ కూడా ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్న వారే. అయినప్పటికీ ఈ ప్రపంచం అశాంతితో అలజడులతో నిండిపోయి ఉంది ఈనాడు. అటువంటి పరిస్థితిని మార్చగలిగినటువంటి వారు సత్యసాయి భక్తులు మాత్రమే. ఎందుచేత అంటే మనం పిలిస్తే పలికే దేవుణ్ణి, పిలవకుండా కూడా పలికే దేవుణ్ణి మనం పూజించాం, వారి ప్రేమ మార్గంలో నడిచాం, మనమే నడిపించగలం. మనం సత్యసాయి భక్తులు ఆదర్శంగా ఉంటేనే ఈ ప్రపంచం బాగుపడుతుంది. భగవాన్ శ్రీ సత్యసాయి కుమార్ చెప్పారు, ఈనాడు సుఖానికి పొంగిపోకుండా దుఃఖానికి కుంగిపోకుండా ఎవరైనా ఆనందంగా జీవిస్తున్నారుంటే సత్యసాయి భక్తులు మాత్రమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా చక్కగా ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ నిరంతర నామస్మరణ చేసుకుంటూ ప్రేమ సేవా మార్గాల్లో పయనిస్తున్నవారు సత్యసాయి భక్తులు మాత్రమే. కాబట్టి మనం ప్రదర్శించినటువంటి ఆ భక్తి ప్రపత్తుల్ని ఈనాడు ప్రపంచం అందరికీ అందించాలి. మనం ఈ ప్రేమ మార్గాన్ని సేవా మార్గాన్ని మనకే పరిమితం చేసుకున్నట్టయితే ఇతర ప్రపంచానికి ఏ విధంగా అందించగలుగుతాం? అక్కమారు ఆలోచించండి. ఇది అందరికీ పంచిపెట్టగలగాలి మనం. మనం స్వామి దగ్గర నేర్చుకున్నటువంటి ఈ ప్రేమ మార్గాన్ని సేవా మార్గాన్ని అందరికీ అందిద్దాం. అందరినీ ఈ ప్రేమ మార్గంలో మనతో కలిపి వారితో కలిసి పయనిద్దాం మనం. అప్పుడు స్వామి సంతోషిస్తారు. వసుధైవ కుటుంబకం అనేటటువంటి అద్భుతమైనటువంటి మాట స్వామి చెప్పారు. ఈ ప్రపంచమంతా కుల మత భేదాలన్నీ కూడా మరచిపోయి ఒకే కుటుంబంగా ఉండాలని, అటువంటి కుటుంబాన్ని సాధించినటువంటి వారు భగవాన్ శ్రీ సత్యసాయి. వారి భక్తులుగా కూడా మనం ఆ ధ్యేయాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ఆశించినట్టుగా మనం జీవించి మనం వారి అనుగ్రహానికి పాత్రులై ఏనాడైతే నిజమైనటువంటి సాయి భక్తులుగా రుజువు చేసుకుంటామో ఆనాడు ఈ ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి మార్గదర్శకత్వాన్ని వహించగలం మనం. సత్యసాయి భక్తులకి ఆ శక్తియుక్తులు ఉన్నాయి, ఉండి తీరుతాయి. స్వామి మనని చెయ్యి పట్టి నడిపించి తీరుతారు. ప్రపంచ శాంతిని సుస్థిరం చేయగలుగుతాం మనం. ఇవన్నీ విన్న తర్వాత మనం ఒకే ఒక సంకల్పం కలిగి ఉండాలి. స్వామి చెప్పినటువంటి జీవిత సత్యాలని మనం ఆచరించి తీరాలి. ఆచరించకుండా అనుగ్రహాన్ని కురిపించమని అడిగే అర్హత మనకి ఉండదు. కాబట్టి స్వామి ఆశించినట్టుగా మనం జీవిద్దాం. స్వామి ఆశించినట్టుగా నిస్వార్థ సేవా మార్గంలో పయనిద్దాం. స్వామి ఆదేశించినటువంటి రీతిలో కేవలము వారి నామస్మరణ చెయ్యటమే మన యొక్క విద్యుక్త ధర్మం అనేటువంటి రీతిలో ఏ కోరికలు లేకుండా నిస్వార్థంగా నామస్మరణ చేద్దాం. అప్పుడు మనకు స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు తప్పకుండా లభించి తీరుతాయి. అందులో ఏ విధమైనటువంటి సందేహాన్ని పెట్టుకోకండి. జై సాయిరాం.
శ్రోతలందరూ వింటూ ఆనందించారు కదూ. ఇంత చక్కని ప్రసంగాన్ని మనకు అందించిన శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్. శ్రీ సాయీశ్వర అర్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:15. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.
మనిషిని మాధవుని జయ మదినే స్వర్గముగా మార్చ మాధవుడే అవతరించ సత్య సాయి భగవానుగ ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో మనిషిని మాధవుని జయ మదినే స్వర్గముగా మార్చ మాధవుడే అవతరించ సత్య సాయి భగవానుగ ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో ఈశ్వరాంబముద్దు బిడ్డడై నడయాడే శ్రీనివాసుడై ఈశ్వరాంబముద్దు బిడ్డడై నడయాడే శ్రీనివాసుడై ఈశ్వరుడే అవతరించై పవిత్ర భారతాన ఎంత పుణ్యమో మనదెంత పుణ్యమో సత్య సాయి దర్శింప జన్మ ధన్యమో మనిషిని మాధవుని జయమదినే స్వర్గముగా మార్చ మాధవుడే అవతరించ సత్య సాయి భగవానుగ ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో మతం పేర కులం పేర మత్సరాలు తగదనుచు మానవతను బోధించి ప్రేమ మతను స్థాపించ మతం పేర కులం పేర మత్సరాలు తగదంటు మానవతను బోధించి ప్రేమ మతము స్థాపించ సంభవామి యుగే యుగే అని చాటిన రీతిగా నీదు సన్నిధి మాకు పెన్నిది నీదు సన్నిధి మాకు పెన్నిది నీదు ప్రేమే మాకు ప్రాణము నీదు సన్నిధి మాకు పెన్నిది నీదు ప్రేమే మాకు ప్రాణము తల్లి నీవే తండ్రి నీవే తల్లి నీవే తండ్రి నీవే దాతవు మా భ్రాత నీవే సాయి దేవా సర్వం నీవే సాయి దేవా సర్వం నీవే మనిషిని మాధవుని జయమదినే స్వర్గముగా మార్చ మాధవుడే అవతరించ సత్య సాయి భగవాను ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో సత్య సాయి భగవాను భగవానుకి ఎంత ప్రేమయో